ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారమూర్తి. ప్రేమయే కృష్ణావతారం, ప్రేమయే దైవం, ఈ జగమంతా ప్రేమమయం. జనులను పేర్మిగా బ్రోచుటకై కృష్ణుడు ప్రేమస్వరూపుడై అవతరించి ఈ జగత్తుపై ప్రేమసుధలను చిందించి ప్రేమను సమకూర్చినాడు. అట్టి శ్రీకృష్ణుని ప్రేమతృష్ణ పరిపూర్ణ ప్రేమమయం అని భగవాన్ బాబావారు ఒకానొక దివ్యోపన్యాసంలో శ్రీకృష్ణావతారం గురించి వివరించారు. అటువంటి ప్రేమావతారం ఈ ధరణిని పావనం చేసిన పరమ పవిత్రమైన రోజు ఈరోజు. శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంలో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి చిరకాల భక్తులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు దైవవాణి దివ్య సందేశం అన్న అంశంపై ప్రసంగాన్ని అందించగా మనం విననున్నాం. సాయిరాం ప్రకాశ్రావు గారు.
సాయిరాం సాయి ప్రసాద్, విశ్వవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వింటున్న సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. ఈనాడు పరమ పవిత్రమైన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి. పరిపూర్ణ ప్రేమావతారమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుని అవతార కార్యక్రమంలో సాధారణ మానవుడు గ్రహించి ఆశ్రయించి తరించగలిగిన అద్భుతమైనటువంటి వేదాంత భావాల్ని ఆయన వ్యక్తపరిచాడు. అవి గ్రహించినటువంటి భక్తులు ఎంతోమంది శ్రీకృష్ణుని పాదారవిందాలని అచంచల విశ్వాసంతో నమ్ముకుని స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందారు. భగవద్గీతలో అతి స్పష్టంగా ఏ భక్తుణ్ణి తన అనుగ్రహిస్తాడో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం భామ్యం. నిరంతరము ఇతరమైన ఆలోచనలు లేకుండా ఎవరైతే నన్నే స్మరిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలని నేను తప్పకుండా చూసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం మనకు తెలుసు. అయితే భగవంతుడు మనని ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు మనకి దూరం అయిపోతాడు? ఇది గ్రహించవలసినటువంటి అవసరం ప్రతి భక్తుడికి ఉన్నది. శ్రీమద్ భాగవతాన్ని మనం పరిశీలించినట్టయితే యశోద జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. స్వామి సాక్షాత్తో అవతార పురుషుడు అని తెలుసుకునేటటువంటి అద్భుతాలను ఆమె చూచింది. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి దూరమైంది. ఎందుకు దూరమైంది? ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. మహాభక్తులైనటువంటి పోతనామాచ్యుడు శ్రీమద్భాగవతంలో రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యంతో, స్వామిని ప్రార్థించినటువంటి పద్యంతో మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. శ్రీ కైవల్య పదంబు చేరుటుకనై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు అంటాడు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ 10 సంవత్సరాల వయస్సు వరకు వ్రేపల్లలో యశోదకి గోపికలకి తన ప్రేమామృతాన్ని పంచిపెట్టాడు. పంచిపెట్టి ఎన్నో దివ్యానుభవాలిచ్చాడు, పూతన సంహారం చేశాడు. తృణావర్తుడు, శకటాసురుడు, భకాసురుడు, అఘాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించాడు పసివయస్సులో. గోవర్ధనకిరి పర్వతాన్నెత్తాడు. తల్లి అయిన యశోదకి తన నోటిలో 14 భువనభాండములు చూపించాడు. 10 ఏళ్ల వయస్సులో మధుర నగరానికి కంస సంహారానికి తరలి వెళ్లిపోయాడు. ఆ వెళ్లినటువంటి స్వామి మళ్లీ వ్రేపల్లెకు తిరిగి రాలేదు. యశోదకు కాని గోపికలకు కాని తన సాంగత్యాన్ని ఇవ్వలేదు. దీంతో చాలా ఆవేదనని అనుభవించినటువంటిది యశోద. ఎంతో ప్రేమగా ఈయనకి పాలిచ్చి పెంచానే, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నానే, ఏమైనా ఎవరైనా ఒక్క మాట అన్నా నేను సహించలేకపోయానే, కంటికి రెప్పలా కాపాడుకున్నానే, ఆ స్వామి నా మీద ఎందుకు దయలేదు, నా చిన్నారి కృష్ణుడికి నాపైన ఎందుకు దయరాలేదు, ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ అమ్మని మరిచిపోయాడా, నా అమృత ప్రేమని మరిచిపోయాడా, ఆమెకు అర్థం కాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ యశోదాదేవిని కలుసుకునేటటువంటి సందర్భం కలిగింది. ఆ క్షణంలో తన ఆవేదననంతటినీ వ్యక్తపరిచింది యశోద. నాయనా, కృష్ణ, నిన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నానయ్యా, నా ఒడిలోంచి బయటికి వెళితే సహించలేకపోయేదాన్ని, ఒక్క క్షణం నీ యొక్క వియోగాన్ని భరించలేకపోయేదాన్ని. కృష్ణ, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నానే నిన్ను, నీవే నా లోకమని బతికేనే, అనుక్షణము కృష్ణ 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 అని నిన్నే తెలుసుకున్నానే, నాపై ఇంత నిర్దయ ఎందుకు పూనావు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావే, మళ్లీ ఎందుకు రాలేదు, ఈ అమ్మని ఎందుకు ఆదరించలేదు అని కన్నీరు పెట్టుకుని అడిగింది యశోద. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి తాను వ్రేపల్లెని వదిలిపెట్టి రాగటానికి కారణం చెప్పాడు. ఇది యశోద మాత్రమే కాదు, మనమందరం కూడా గ్రహించగలిగినటువంటి ఒక పరమసత్యాన్ని ఆయన చెప్పాడు. అమ్మా, పశువాడిగా నీ ఒడిలో చేరాను, నా కొడుకే అని భ్రమించి నువ్వు అన్నీ చేశావు, నీ సేవని ఎప్పుడు మర్చిపోలేదు, నీ అమృత ప్రేమను నేను మర్చిపోలేదు, కాని ఒక్క విషయం అమ్మా, పాలు తాగే పసివయస్సులో పూతనని సంహరించాను, అప్పుడైనా నా కొడుకు సామాన్య మానవుడు కాడు, ఈయన అవతార పురుషుడు అయి ఉంటాడు అని నువ్వు అనుకోలేదు. సరే, కాస్త పెరిగి పెద్దవాణ్ణైనా అయిన తర్వాత శకటాసురుడు, బకాసురుడు, తృణావర్తుడు, అఘాసురుడు మొదలని ఎంతమందో రాక్షసును చంపానమ్మా, నీ కళ్ల ముందే సంహరించాను, కేవలం ప్రాకుతుండేటటువంటి వయస్సులో రెండు మధ్య వృక్షాల్ని కూల్చి గంధర్వులకు శాపవిమోచన చేశాను నీ కళ్ల ముందే. అప్పుడు కూడా నేను పరమాత్ముడి అవతారం అయ్యుంటాడు అని గ్రహించలేదు నువ్వు. సరే, ఇంకా అయ్యో నా తల్లి గ్రహించలేకపోతోందే అని నీకు అవకాశం ఇవ్వాలనుకున్నాను. కాళీయమర్దనం చేశాను, విషసర్పం యొక్క పడగల మీద నాట్యం చేశాను. అప్పుడు కూడా కేవలము ఏదో ఒక భగవంతుడు కాపాడటం వల్ల మాత్రమే నా కొడుకు మళ్లీ విషసర్పం యొక్క కోరల నుంచి బయటపడ్డాడని అనుకున్నావు తప్ప, ఆ విషసర్పాన్ని అధీనంలో చేసుకోగలిగినటువంటి పరమాత్ముడైన అని అనుకోలేదు. నా తల్లి అయినటువంటి శోధ నన్ను తెలుసుకున్నట్లు చేయాలి అని ఆలోచించాను. ఆలోచించి మట్టి తిన్నట్టు నటించి, అమ్మా, నా నోటిలో 14 భువన భాండములు చూపించాను. అప్పుడు కూడా కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో అని సందేహంలో పడ్డావు తప్ప నేను భగవంతుడిని తెలుసుకోలేదు. అమ్మా, భగవంతుడు అవతరించినప్పుడు, ముఖ్యంగా మానవుడిగా అవతరించినప్పుడు తనను ఆశ్రయించినటువంటి భక్తులందరికీ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలిస్తాడు. తాను భగవంతుని తెలుసుకుని తన పాదాల్ని నమ్ముకుని ఈ మానవ జీవితం నుంచి తరించాలని ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా చూసి నన్ను ఎవరైతే తెలుసుకోరో వారికి దూరమైపోతానమ్మా అన్నాడు. ఆ విధంగానే యశోదకి దూరమైపోయాడు. ఇది మనందరికీ కూడా చక్కనిటువంటి గుణపాఠం. భగవంతుడు మానవుడుగా అవతరించినప్పుడు ఆయన భగవంతుడు అని ఎలా తెలుసుకోవాలి అని మనం ఆలోచించినట్టయితే, మహానుభావులు అందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి సమాధానం దీనికిచ్చారు. మానవుడుగా అవతరించినప్పటికీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఏమిటా లక్షణాలు అంటే, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వజగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, స్వప్నంలో సాక్షాత్కరించటము, మానవుడిగా పుట్టి మానవాతీతమైనటువంటి కార్యక్రమాలు చేయటము, ప్రకృతిని తన అధీనంలో ఉంచుకోవటము, అన్నిటినీ మించి నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయటము అనేటువంటి 9 లక్షణాలు భగవంతుడికి. ఈ లక్షణాలు ఎవరు ప్రదర్శిస్తే ఆయన భగవంతుడు. రాముడివే ప్రదర్శించాడు, కృష్ణుడివే ప్రదర్శించాడు, జీసస్ ఇవే ప్రదర్శించాడు, బుద్ధుడివే ప్రదర్శించాడు, షిరిడీ సాయినాథుడు ఇవే ప్రదర్శించాడు. భగవాన్ శ్రీ సత్యసాయి ఇట్లాంటి లక్షణాలనే అసంఖ్యాకమైనటువంటి అద్భుతాలతో ఆయన ఈ లక్షణాలని ప్రదర్శించి చూపించాడు. అయినా స్వామి సాక్షాత్తు అవతార పురుషుడా అనేటువంటి అనుమానంలో పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాని ఎప్పుడైతే సందేహంలో మనం పడతామో ఆనాడు భగవంతుడికి దూరమైపోతాం. సంశయాత్మ వినశ్యతి న సుఖం సంశయాత్మ అని కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి భగవంతుడిపైన ఎప్పుడూ సందేహం అట్టి పెట్టుకోకూడదు మనం. దీనికి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చాలా గొప్ప ఉదాహరణ. 5 పిల్లవాడు ప్రహ్లాదుడు. తండ్రి హిరణ్యకశిపుడు, మహాక్రూరుడు, సమస్త శస్త్రాస్త్ర సంపన్నుడు. నీ శ్రీహరి ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడందులేడిని సందేహములదు చక్రి, సర్వోపకతండి ఎందెందు వెతకి చూసిన అందెందేయగలడు దానవాగ్రని వింటే అంటాడు. అంటే 5 పిల్లవాడు మహా శస్త్రాస్త్ర సంపన్నుడై దుర్మార్గుడైనటువంటి తండ్రికి భయపడకుండా, నేను నమ్మినటువంటి భగవంతుడు ప్రతి అణువణువులను ఉంటాడు అని ఖండితంగా చెప్పగలిగాడు. దానికి ఎంత నమ్మకం ఉండాలి. తర్వాత హిరణ్యకశిపుడు అడిగాడు, ఈ స్తంభంలో ఉంటాడా, నేను కొడతానన్నాడు. తప్పకుండా కొట్టి చూడవయ్యా, నా దేవుడు తప్పకుండా ఉండి తీరుతాడు అన్నాడు. ఎంత నమ్మకం అండి. కొట్టిన తర్వాత ఉన్నాడా లేదా? నృసింహావతారంలో సాక్షాత్కరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించాడా లేదా? నమ్మకానికి అది ప్రతిఫలం. 5 ప్రహ్లాదుడికి ఎంతటి అచంచలమైన విశ్వాసం ఉన్నదో అటువంటి అచంచలమైన విశ్వాసం మనకుండాలి. భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం మనపై ప్రసరించాలంటే ఇది చాలా ముఖ్యం. మనకి అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి భగవంతుడి విషయంలో. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర సారథిగా పనిచేసి స్వామి యొక్క అనేకమైనటువంటి అద్భుతాలను ప్రత్యక్షంగా చూసినటువంటి ఉద్ధవుడికి కూడా ఇట్లాంటి సందేహం వచ్చింది. ఒకమారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు ఉద్ధవుడు. స్వామి చాలా ప్రేమగా, రావయ్యా ఉద్ధవా, కుశలమే కదా నువ్వు, నీలాంటి భక్తులు ఇప్పుడు ఊరికనే రారు, మరి ఏనాడు నువ్వు ఏ వరము అడగలేదు, ఎందుకొచ్చావయ్యా అని అడిగాడు. ఉద్ధవుడు అంటాడు, స్వామి నీ పాదాలే నమ్ముకున్నాను, నిన్నే జీవితమంతా సేవించాను, నీవాడే ప్రతి మాట విన్నాను, నీ చేతలన్నీ చక్కగా గమనించానయ్యా, అయినప్పటికీ ఏది సత్యమో ఏది నిత్యమో తెలుసుకోలేకపోయాను, అనేకమైన సందేహాలున్నాయి, నీ అవతార దీప్తికి ప్రథమ సాక్షిని నేను, నీ సారథిని, ఏనాడు నిన్నొక్క వరం కూడా నేను అడగలేదయ్యా, అలాంటి నాకు నీ అవతారం గురించి నీవు చేసే చర్యల గురించి కొన్ని సందేహాలున్నాయి, ఎందుచేతంటే ప్రేమకు పెన్నిధి నువ్వు, కృపాజలధివి, మాధవా నా కనువిప్పు కలిగించవయ్యా, నా సందేహాలు తీర్చవయ్యా అని అడిగాడు. అంటే సరే అడగమన్నాడు ఎంతో ప్రేమగా శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు అంటాడు ఉద్ధవుడు, స్వామి నీలేళ్ళ తెలుసుకోవడం నాకు సాధ్యమా, నీవు ఆడిన మాటను తప్పని శ్రీరామచంద్రుడివి, ధర్మ సంరక్షణ చేశావు, ఈ రాజాధిరాజులు మహర్షులు మహనీయులు అందరూ కూడా నిన్ను పూర్ణావతార మూర్తివని, నీలాంటి అవతారం లేదని ఎంతో పోడారు, నిన్ను సాక్షాత్తు భగవంతుడుగా భావించి ఆరాధన చేశారు, కాని ఒక చిన్న సందేహం ఉంది ఉండిపోయిందయ్యా నాకు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా అన్నాడు. సరే ఇంకా దాపరికాలు ఎందుకయ్యా ఉద్ధవా, నీ మనస్సులో ఏముందో నాకు చెప్పు, ఎంచేతంటే నువ్వు నా ప్రాణానికి ప్రాణం లాంటి వాడివయ్యా. అంటే కృష్ణ ఎంత ప్రేమమూర్తివయ్యా, ధన్యుణ్ణి, నువ్వు నా సందేహాలు తీరుస్తానన్నావు, ఎంతో ఆత్మీయత పెంచి ఇచ్చావు నాకు, ధన్యవాదాలు స్వామి, చాలా గొప్ప వరం ఇచ్చావు నాకు నా సందేహాలు తీరుస్తానని, నా మాటలోని మర్మం తెలిసి నువ్వు సమాధానం ఇయ్యాలని మాత్రమే నేను కోరుతున్నాను. శ్రీరామచంద్రమూర్తిగా అవతరించావు నువ్వు, తలపు మాట చేత ఒక్కటిగా జీవించావు, ప్రపంచంలో రామచంద్ర ప్రభు వంటి సత్యవాక్య పరిపాలకుడు పితృవాక్య పరిపాలకుడు లేడని చెప్పి కీర్తి సంపాదించుకున్నావయ్యా, మరి పరమాత్మ ఈ కృష్ణావతారంలో అని కాస్త సందేహించాడు. అంటే సంశయం ఎందుకయ్యా ఉద్ధవా, మనస్సులో మాట ఏదో చెప్పి, నువ్వు ఎంత కఠినమైన మాట చెప్పినా నేనేమీ బాధపడనయ్యా, మరేం పర్వాలేదు చెప్పు, ఎందుకు అలా సందేహిస్తున్నావన్నాడు. అంటే ఉద్ధవుడంటాడు, ఎన్నో బోధలు చేశావు, నీ మాటలని చాలా శ్రద్ధగా విన్నాను, నీ చేతలన్నీ చాలా నిశ్చితంగా పరిశీలించాను, అయితే నీ మాటకి నీ చేతకు ఎంతో ఎంచేతో పొంతం లేకుండా ఉందని అనిపించిందయ్యా నాకు. మరి కృష్ణ మాటకి చేతకి పొంతన లేకపోవడం కాస్త తప్పు కదా, నువ్వేమీ అనుకోకుండా నాకు సందేహం తీర్చోయ్యా అన్నాడు. అప్పుడు కృష్ణ అంటాడు, మిత్రమా ఉద్ధవా చాలా మంచి మాట అడిగేవయ్యా, ఇలాంటి సందేహం ఎవరికైనా రావచ్చు కదా, అంచేత నీ సంశయాలు తీరుస్తే ప్రపంచంలో ఉన్నవాళ్ళందరి సందేహాలు నేను తీర్చినట్టే అవుతుంది కదా, అంచేత నీ సందేహాలు తీరుస్తాను, నీలో ఉన్న అనుమానాన్ని సమూలంగా ప్రకటించి వేస్తానయ్యా అన్నాడు. అన్నప్పుడు అప్పుడు ఉద్ధవుడు అడిగాడు, ఆప్తమిత్రుడు అంటే ఎవరయ్యా పురుషోత్తమ, ఈ మిత్రధర్మం అంటే ఎట్లా ఉంటుందయ్యా, ఓ పరంధామ ఇది ఒక్కటి తెలియజేసి నా సందేహాన్ని తీర్చవయ్యా, నాలో జ్ఞానజ్యోతిని వెలిగించవయ్యా, నాకు పరమార్థం చూపించవయ్యా అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, మిత్రధర్మం చెప్తాను విన్నవయ్యా, పిలవకనే రావాలి, అండగా నిలవాలి, ఆపదలో చేయి పట్టి తోడుగా నడిపించాలి, అతడే మన మిత్రుడు, వాణ్ణే ప్రాణమిత్రుడు అంటారయ్యా ఉద్ధవా, ఇదే మిత్రధర్మం తెలుసుకో అన్నాడు. అప్పుడు ఉద్ధవుడంటాడు, మిత్రధర్మం చెప్పేవయ్యా బాగానే ఉంది, కాని నా మనస్సులో ఇంకా చిన్న సందేహం ఉండిపోయింది, అది తెచ్చవయ్యా అన్నాడు. ఉదాహరణకి పాండవులు తీసుకో, పాండవులకి పరమమిత్రుడు నువ్వే కదా, ఆ నువ్వు ఆపద్బాంధవుడు అని రక్షకుడు అని మనస్సారా నమ్మినటువంటి భక్తులు కదా, నువ్వేమో పిలవకుండా రావాలని అండగా నిలవాలని ఆపదలో చేయి పెట్టి తోడుగా నడిపించాలని మిత్రధర్మం గురించి చెప్పావు బాగానే ఉంది, మరి అన్నీ తెలిసినటువంటి వాడివి, వాళ్లు కష్టాలలో పడినప్పుడు ఏవీ మారు మాట్లాడకుండా కష్టాల కడలిలో వాడిని ఎందుకు ప్రయాణించనిచ్చావయ్యా అని అడిగాడు. అంటే కృష్ణుడంటాడు, ఉద్ధవా, నా చేతలని చాలా చక్కగా చెప్పావయ్యా, బానే ఉంది. మిత్రధర్మం మరిచిపోయి ఇంకేమైనా చేశానా అది కూడా అడిగాయి, దానికి కూడా సమాధానం చెప్పేస్తానన్నాడు. అంటే అప్పుడు ఉద్ధవుడు చాలా స్పష్టంగా అడుగుతాడు, జరగబోయే సంఘటనలన్నీ నీకు ముందే తెలుసు కదా కృష్ణ, ఇంచేతంటే నువ్వు సర్వం ఎరిగినటువంటి సర్వేశ్వరుడివి, నువ్వు జూదం వ్యసనం కదా, శకుని మాయాజూదం ఆడతాడని నీకు తెలుసు కదా, మరి ధర్మరాజు జూతం ఆడుతూ ఉంటే నువ్వెందుకు ఆపలేదయ్యా, ఘోరమైన మోసానికి అతను గురి అవుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నావు, కౌరవులపై గెలిచే అదృష్టం ధర్మరాజుకు నువ్వెందుకు కల్పించలేదు, సంపద రాజ్యం తనని కూడా ఓడిపోయాడు పాపం ధర్మరాజు, అలాంటప్పుడు ధర్మరాజు జూతం ఆపి నువ్వు ఎందుకు రక్షించలేదు, జూదానికి శిక్ష నుండి ఎందుకు తప్పించలేదు, పోని ఆయన ఓడిపోయినప్పుడు ఊరుకున్నావయ్యా, కనీసం ఆయన సోదరులు మహావీరులు, భీమార్జున నకల సహదేవులు, వాళ్ళని ఉడ్డి ఓడిపోయినప్పుడే అప్పుడైనా సభకి రావాలి కదా, నువ్వు అప్పుడైనా జూదం ఆపాలి కదా, అప్పుడు కూడా నువ్వు ఆపలేదు, వారిని కూడా కోల్పాడు ధర్మరాజు. మరి భాగ్యరాశి పరమసాధ్య ద్రౌపది ఆమెను కూడా ఒడ్డి ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు ఒక మాట అన్నాడు, ఒకవేళ ద్రౌపదిని నీవు గెలుచుకుంటే ఇప్పుడు నీవు ఓడిపోయినవన్నీ మళ్లీ తిరిగి ఇచ్చేస్తానని. అట్లాంటి మహాభాగ్యం వచ్చినప్పుడు, మంచి అదృష్టం వచ్చినప్పుడు నీ దివ్యమైన మహిమ చూపి ఎందుకయ్యా నువ్వు ధర్మరాజును గెలిపించలేదు, అతని భాగ్యం తిరిగి అతనికి ఎందుకు ఇవ్వలేదు, విజయాలకి ఎన్నో అవకాశాలు వస్తే ఆ అవకాశాలన్నింటిలోని కూడా వాళ్ళని రక్షించకుండా ఆఖరికి స్త్రీకి ప్రాణమైనటువంటి మానం కోల్పోయే సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు చివరికి ప్రళయం లాంటి సందర్భంలో అక్షయ వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడేవు నువ్వు, కృష్ణ కృష్ణ అంటూ రోదించే సమయంలో తప్ప, చిట్ట చివరి క్షణంలో తప్ప నువ్వు అక్షయ వస్త్రాలు ఇచ్చి కాపాడలేదు. స్వామి, నాకొక్క సందేహం, ప్రళయ సదృశ్యమైనటువంటి ప్రాణం పోయేటటువంటి వేళలో తప్ప నువ్వు వచ్చి రక్షించవా, ఈ సందేహం నన్ను పీడిస్తున్నదయ్యా, నన్ను ఒక్క మారు దీనికి సమాధానమియ్యి అన్నాడు. ఎందుచేతలంటే పాండవులు శితి ఆనాడు తలుచుకున్నప్పుడు నా గుండె పగిలిపోయిందయ్యా, నువ్వు చిరునవ్వు చిందిస్తూనే ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాల్లో పడుతున్నప్పటికీ కూడా ఇదన్నీ నేను లీలనుకోమన్నావా, అంతటి ప్రాణాంతకమైనటువంటి వేళప్పుడు ఏం చేయమన్నావయ్యా బాధపడకుండా అని అడిగాడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఉద్ధవా, నేను చిదానంద స్వరూపుణ్ణి, తెలుసుకో, నాకు దుఃఖము సంతోషము అనేటువంటి వేరువేరుగా లేవు, అన్ని నాకొక్కటే, ఎప్పుడైనా వివేకమనేదే మానవుడికి విజయం చేకూరుస్తుంది, మర్చిపోకు. ఉదాహరణకి దుర్యోధనుణ్ణి తీసుకో, ఆయన ఏం చేశాడంటే దానికి సంపన్నుడు అయిన ఆయన భాగ్యం కలిగినటువంటి వాడు, కాని జూదం ఆడేటటువంటి తెలివితేటలు ఆయనకి లేవు. అప్పుడు ఏం చేశాడు ఆయన, మాయాజూదం తెలిసినటువంటి తన శకుని మామ చేతిలో పాచికలు పెట్టి నా తరఫున నువ్వు ఆడవయ్యా అన్నాడు. తెలివితేటలు ప్రదర్శించాడు కదా దుర్యోధనుడు, అందుకే విజయం వాణ్ణి వరించింది. మరి అట్లాంటప్పుడు ధర్మజుడికి శకుని యొక్క మాయలు తెలుసు, తెలిసిన తర్వాత దుర్యోధనుడు ఏ విధంగా అయితే తన మామని జూదానికి నియోగించుకున్నాడో అలాగే కృష్ణ నా తరఫున జూదం నువ్వాడవయ్యా అని నాకు అప్పగించి ఉంటే నేనాడ్నా, నేను ఒకవేళ ఆడి ఉంటే శకుని గెలిచేవాడా, తన మాయా జూదంతో పాండవుల్ని మోసగించగలిగేవాడా, పాండవుల కష్టాలను ఎదుర్కొనేవారా, ఎదుర్కొనేవారు కాదు కదా, సరే నాకు అప్పగించలేదు జూదం ఆడమని, అదే కాకుండా నేను నన్ను సభలోనికి కూడా రావద్దని ప్రార్థించాడయ్యా, అంటే నాకు తెలియకుండా జూదం ఆడాలని అనుకున్నాడు, అది తప్పు కదా, సరే పోని ఆయన వివేకంతో ఆలోచించలేకపోయినాడు. అతని నలుగురు అన్నదమ్ములున్నారు, వీరాధి వీరులు, భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు, వారిని ఉడ్డి ఓడిపోయినప్పుడు భీషణమైన ప్రతిజ్ఞలు చేశాడు, దుశ్శాసనుణ్ణి గుండె చీల్చేస్తానన్నాడు, ఆ రక్తంతో కురులు ముడివేస్తానన్నాడు ద్రౌపదికి, గాంధీవంతో అక్షయ తూణీరాలతో కౌరవ సేననంతటినీ కూడా మట్టు పెడతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నకులు సహదేవులు కూడా వారిలాగే చాలా ప్రతిజ్ఞలు చేశారయ్యా. కాని అటువంటి సమయంలో కృష్ణ వాసుదేవ మమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించవయ్యా అని ఒక్కరూ ప్రార్థించలేదయ్యా. పోనీ ద్రౌపది అయినా సరే నన్ను ప్రార్థిస్తుందేమో చూశాను. ఆమెని సభలోకి ఈడ్చుకుని వచ్చాడు దుశ్శాసనుడు. ఆ సభలోకి వచ్చిన తర్వాత ద్రౌపది ఏం చేస్తుందా అని చూశాను నేను. భీష్మ పితామహ, ధృతరాష్ట్ర చక్రవర్తి, ద్రోణాచార్య, కృపాచార్య ఇంతమంది పెద్దలున్నారు, ఇంటి కోడల్ని ఈ విధంగా అవమానించకూడదని మీరెవ్వరూ చెప్పలేరా, ఈ దుర్మార్గాన్ని ఆపలేరా అని మానవ మాత్రులందరినీ ప్రార్థించింది తప్ప నన్ను ప్రార్థించలేదయ్యా. అయితే ఎప్పుడు తలుచుకుంది అంటే, ఆయన తన ఒలువులన్నీ ఊడదీస్తున్నటువంటి సమయంలో ఇక తన మానాన్ని కోల్పోతానేమో అనేటటువంటి చివరి క్షణంలో కృష్ణ వాసుదేవ పాహిమాం పాహిమామంది, నేను వెంటనే అక్షయ వస్త్రాలిచ్చి ఆమె మానాన్ని కాపాడలేదా, ఆమె ప్రార్థనకు నేను స్పందించలేదా. భీమార్జున నక్కలు సహదేవులు తమ దుర్విధిని తలచుకుని తలుసుకుని వగిచారు తప్ప ఉద్ధవా ప్రార్థనతో నన్ను పిలిచి రక్షించమని కోరలేదయ్యా. మేము చాలా శక్తియుక్తులు కలిగినటువంటి మహావీరులమి అనే అహంకారం ప్రదర్శించారు తప్ప నన్ను మరిచిపోరయ్యా. ఆ తర్వాత విచారించి ఏం ప్రయోజనం? ఇప్పుడు చెప్పు, చేసిన పనికి ప్రతిఫలం వారు అనుభవించారు తప్ప ఇందులో నా ప్రేమే ఏముందయ్యా అని అడిగాడు కృష్ణుడు. చాలా స్పష్టంగా ఉద్ధవ గీతలో ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఈ సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఉద్ధవుడు అంటాడు, చాలా గొప్ప సమాధానం ఇచ్చావయ్యా కృష్ణ. సరే, నేను సమాధాన పడ్డాను, కాని నా మనసులో ఇంకా సంకోచం ఉండిపోయిందయ్యా, నేను మరో ప్రశ్న అడగొచ్చా అన్నాడు. నువ్వు ఆర్తితో పిలిస్తే తప్ప మమ్మల్ని రక్షించవా, మా మాట వినిపించుకోవా, మా కష్టాలను తీర్చవా, నీ అనుగ్రహం కురిపించవా, అంటే ప్రళయ సదృశ్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప మమ్మల్ని సంరక్షించడానికి నువ్వు రావా, ఈ మాట ఒక్క మాట చెప్పన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా మనమందరం గ్రహించవలసినటువంటి మంచి విషయం చెప్పాడు. ఉద్ధవా, మానవ జీవితం ఎప్పుడూ కూడా వారి వారి కర్మానుసారం గడుస్తుందయ్యా. వారు చేసుకున్నటువంటి కర్మల ఫలితమే వారు అనుభవిస్తారు, అది దుష్కర్మ కాని సత్కర్మ కాని. అయితే నీవేం చేస్తావని అడుగుతావు. నేను ప్రత్యక్ష సాక్షిగా మాత్రమే ఉంటాను, వారి జీవితాన్ని నేను నడిపించను, వారి మంచి చెడ్డల ఫలితాన్ని అనుభవిస్తుంటే నేను ఎప్పుడూ కల్పించుకోను, భగవంతుడు సాక్షిభూతుడు మాత్రమే. నేను నీ చెంతనే ఉండి నీ జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటాను, నీ మంచి చెడ్డల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను. అంటే ఉద్ధవుడు అంటాడు, స్వామి, ఏం మేము చెడ్డ పనులు చేస్తూ ఉంటే కూడా గమనిస్తూనే ఉంటావా, నా చెంతనే నిల్చుంటావా, తిరిగి తిరిగి మేము చెడ్డ పనులు చేస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకుంటావా? అంటే సరే, చెడ్డ పనులు చేయని, ఆ ఫలితాల్ని వాళ్ళు అనుభవించని అని చూస్తూ ఊరుకుంటావని అర్థం చేసుకోవచ్చా అని అడిగాడు ఉద్ధవుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, నాయన ఉద్ధవ, కాస్త లోతుగా ఆలోచించవయ్యా, దీని అంతరార్థాన్ని గ్రహించవయ్యా. నేను నీ పక్కనే ఉన్నానని, నేను అనక్షణం నిన్ను గమనిస్తూ ఉంటానని భావించినట్టయితే నువ్వేనాడైనా చెడు చేస్తావా అని అడిగాడు. ఖచ్చితంగా ఏ చెడు పని నువ్వు చెయ్యు, ఇది మరిచిపోయి నువ్వేం చేసినా ఎవరూ గమనించరని అనుకుంటూ ఉంటావు, నీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటావు, కష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటావు, అన్ని చేసిన తర్వాత నేను అనుగ్రహించలేదని నా మీద నిందవేస్తావు, ఇది నీకు ధర్మమా? పాండవులు కూడా ఇంతే. ధర్మజుడు నాకు తెలియకుండా జూదం ఆడాలని అనుకున్నాడు. నేను ప్రత్యక్ష సాక్షిగా ఈ ప్రపంచంలో సర్వాన్నే గమనిస్తున్నప్పుడు ధర్మరాజు జూదాన్ని నేను గమనించా? ధర్మరాజు నిజంగా నేను తన పక్కనే ఉన్నానని అనుకుని ఉంటే, ఆయన చేస్తున్న ప్రతి పనిని నేను గమనిస్తున్నాను అని అనుకుని ఉంటే ఆయన జూదం ఆడేవాడా? ఆడేవాడు కాదు. ఓడిపోయేవాడు అంతకన్నా కాదు, కష్టాల కడల్లో మునిగిపోయేవాడు కాదు. పోని ఓడిపోతున్నప్పుడైనా మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థించాడా? అతను బాధలు అనుభవించాడు తప్ప నన్ను ప్రార్థించలేదు, ఇది నిజమా కాదా అని అడిగాడు. అప్పుడు కృష్ణ భగవానుడి యొక్క మాటలకి ఉద్ధవుడు అవాక్కైపోయాడు. భక్త్యావేశం అతన్ని ఆనంద ప్రవశుని చేసింది. అబ్బా, ఎంత లోతైన వేదాంతసారం చెప్పాడు! ప్రార్థించడం, అర్చించడం, భగవంతుణ్ణి పిలవడం కూడా మన భావాలు మన నమ్మకాన్ని తెలియజేస్తాయి. భగవంతుని ఇచ్చలేనిదే గడ్డిపోస అయినా ఈ ప్రపంచంలో కదలదు అని మనం భావించినట్టయితే, అతడు ప్రత్యక్ష సాక్షిగా మనం చేసే ప్రతి చర్యను గమనిస్తున్నాడని అనుకుంటే మనం చెడ్డ పనులు చేస్తామా? చెయ్యం. భగవద్గీతలో ప్రతి అధ్యాయంలోని ఈ విషయాన్నే ఎంతో లోతుగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. సారథిగా, మార్గదర్శిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు యుద్ధం చేయలేదు, సాక్షిగా ఉన్నాడు అర్జునుడి దగ్గర. కేవలము శ్రీకృష్ణుడు ఉన్నాడు తన రథంపైన అనేటటువంటి ఒక్క ఊహ అర్జునుని గెలిపించింది. ఏ విధంగా అర్జునుణ్ణి ఆయుధం పట్టుకోకుండా గెలిపించగలిగాడో అదేవిధంగా ప్రతి మానవుణ్ణి కూడా తన కష్టాల నుంచి గట్టెక్కించగలడు పరమాత్మ. ఎప్పుడు గట్టెక్కిస్తాడు అంటే, తాను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా సాక్షిభూతుడిగా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు అని భావించినప్పుడు. భగవాన్ బాబా ఈ విషయంలో చాలా మంచి మాట చెప్తారు. స్వామి, నీ అనుగ్రహం పొందడం ఎట్లాగా అని అడిగినప్పుడు, ఫీల్ మై ప్రెజెన్స్ అన్నారు. అంటే నేను నీ పక్కనే ఉన్నానని, నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నానని భావించు బంగారు, తప్పకుండా నీ చేయి పట్టుకుని నడిపిస్తాను అని. అందుచేత మనం భగవంతుడి యొక్క సాన్నిహిత్యాన్ని అనుక్షణం అనుభవిస్తూ ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏది బోధించాడో తన ప్రతి ప్రవచనంలోనే భగవాన్ శ్రీ సత్యసాయి ఇవే బోధించాడు. ఎందుచేతనంటే ద్వాపరయుగం నాటి ఆ ప్రేమావతారమూర్తి శ్రీకృష్ణ పరమాత్మే భగవాన్ శ్రీ సత్యసాయి అని మనందరి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం దృఢతరం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దృఢతరం చేసుకుని స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలంటే అనుక్షణము స్వామిని తలుచుకోవాలి. స్వామి మన ఇంట వెంట కంట జంట ఉండి కాపాడుతున్నారు అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. అటువంటి అచంచల విశ్వాసమే స్వామి మనపై అనుగ్రహం కురిపించటానికి సాధ్యమవుతుంది. ఉద్ధవుడు మొట్టమొదట అడిగినప్పుడు, స్వామి నీ మాటకు నీ చేతకు పొంతన లేదు కదా అని అడిగాడు. భగవంతుడి యొక్క మాట చేత అన్నీ ఒక్కలాగే ఉంటాయి. పొంతన లేదు అని మనం అనుకుంటాం, అంతే తప్ప శ్రీకృష్ణ పరమాత్మ తాను ప్రవచించినదే భగవద్గీతలో ఏది ప్రవచించాడో అది అనుక్షణము ఆచరించి చూపించినటువంటి వాడు. ఎందుచేతనంటే స్వామి కూడా అంటుంటారు ఎప్పుడు కూడా, నా అనుగ్రహం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు బంగారు, అది నా తప్పు కాదు మీ తప్పే అన్నారు. ఎందుచేత వై ఫియర్ వెన్ ఐఆమ్ హియర్ అని స్వామి అన్నారు. అంటే నేనుండగా భయం ఎందుకు అని. కాని ఏదైనా అవాంతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒకవేళ స్వామి ఆదుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాం మనం. స్వామి ఆదుకోకపోతే అనే ఆలోచన రావటమే అవిశ్వాసానికి ఒక ఉదాహరణ. స్వామి ఆదుకోకపోవడం అనేటటువంటిది ఉండదు. స్వామి ఖచ్చితంగా ఆదుకుని తీరుతారు. ఎప్పుడు అంటే ఎటువంటి కష్టమైనా వచ్చినా భరించగలిగినటువంటి విశ్వాసం ఉండాలి. నా స్వామి తప్పకుండా కాపాడి తీరుతాడు అనేటువంటి నమ్మకం ఉండాలి. ఉద్ధవుడికి పరమాత్మ చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. అహంకారానికి తావిచ్చారు భీమార్జున నకుల సహదేవులు, అందుకే వాడిని ఆదుకోలేకపోయాను అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి సందర్భాలలో గుణపాఠం చెప్పినటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు. ఒకమారు శ్రీకృష్ణ పరమాత్మ తన వాహనమైనటువంటి దరుక్మింతుణ్ణి పిలిచి కుబేరుడి ఉద్యానవనంలో సౌగంధిక పుష్పాలని సేకరించుకురమ్మని పంపించాడు. సరే, ఆ పని మీద వెంటనే గరుడు బయలుదేరాడు. కాని ఆయనలో అహంకారం కాస్త తలెత్తింది. ఎందుచేతనంటే నాకే ఎందుకు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, నాకంటే బలశాలి కాని పరాక్రమవంతుడు కాని వాయువేగంతో వెళ్లగలిగినటువంటి వాడు కాని నాకంతటి శక్తిమంతుడు కాని ఎవరూ లేరు, అందుకే ఈ పని నాకప్పు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నాడు. సరే, విశాలమైనటువంటి రెక్కలను ఒక్కసారి విదిల్చుకుని మహావేగంతో ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆ గరుడు యొక్క వేగానికి దిశలన్నీ దద్దరిల్లిపోయాయి. చాలా అతి స్వల్పకాలంలోనే ఆ సౌగంధిక కమలాలున్నటువంటి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు గరుడు. ఆ గంధమాదన పర్వతం మీద రామభక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుడు కూడా శ్రీరామనామాన్ని రామ 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 అని తెలుస్తూ నివసిస్తున్నాడు. చాలా గర్వంతో అట్టహాసంతో సౌగంధిక పుష్పాల్ని కోస్తున్నాడు గరుక్మంతుడు. అప్పుడు హనుమంతుడు చూశాడు. చూసి, ఏమయ్యా పక్షిరాజా, ఎవరికోసం ఈ పుష్పాల్ని సేకరిస్తున్నావయ్యా? అసలు ఈ ఉద్యానవన యజమాని అయినటువంటి కుబేరుడి తాలూకు అనుమతి నువ్వు పొందావా? పొందకుండా పుష్పాలు కొట్టడం ధర్మవిరుద్ధం కాదా అని అడిగాడు. కాని తను మహాబలశాలనైనటువంటి గర్వం ఉంది కదా, అందుచేత గరుత్మంతుడు చాలా నిర్లక్ష్యంగా, నేను శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారం ఈ సౌగంధిక పుష్పాలను సేకరిస్తున్నానయ్యా, దీనికి ఎవరనుమతి పొందవలసిన అవసరం ఎందుకయ్యా అన్నాడు. అంటే గరుక్మంతుడు సమాధానం ఇలా ఇవ్వగానే ఆంజనేయుడికి చాలా కోపం వచ్చింది. వచ్చి ఒక్క ఉరుకులో గరుడిని పట్టుకున్నాడు, ఒక సంకలో ఎరికించుకున్నాడు. సరే ఆయనకి ఊపిరాటంలా వెంటనే ద్వారకకి బయలుదేరాడు. ఆంజనేయుడి యొక్క కోపాన్ని చూసి బ్రహ్మాండం అంతా అదిరిపోయింది. ద్వారకావాసులు చాలా భయంతో హనుమంతుడి వేగాన్ని అడ్డగించడానికి ఏదైనా శ్రీకృష్ణ పరమాత్మ చేస్తాడేమో అని చూస్తున్నారు. శ్రీకృష్ణుడు తన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. ఆ సుదర్శన చక్రాన్ని కూడా రెండో సంకలో బంధించాడు ఆంజనేయుడు. ఈ హనుమంతుడి యొక్క ఈ క్రీడా విలాసాన్నంతటినీ కూడా చాలా చిరునవ్వుతో హాయిగా ఆనందంగా చూస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మాయాజాలంలో చాలా ఆరితేరినోడు కదా. అందుచేత ఈ నాటకానికంతటికీ సూత్రధారి మాధవుడే కనుక తన యొక్క మా రాణులందరితో కూర్చున్నాడు. హనుమంతుడిని చూపిస్తూ ఇలా అన్నాడు, చూశారా ఆంజనేయుడు ఎంత కోపంతో వస్తున్నాడు. ఈయన కోపాన్ని ఆపాలి అంటే ఒకే ఒక పని చేయాలి మనం అందరం అన్నాడు. ఎలాగా అంటే సీతాసమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అతని సమక్షంలో కానీ రాగలిగితే అని కోపం తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గలేదనుకోండి, మన ఆ ప్రచండ కోపంతో వస్తే మన ద్వారకను సైతం అవలేలుగా పెకరించి సముద్రంలో పడేస్తాడు సుమా. మీరేమీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అంచేత మీరెవరైనా సరే, నా పట్టమహేషులు ఇంతమంది ఉన్నారు కదా, మీరెవరైనా సరే సీతగా వేషాన్ని ధరించి నా పక్క నించోండి, నేను శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిస్తాను అన్నాడు. సరే ఆయన వెంటనే శ్రీరామచంద్రుడిగా అవతారం మార్చాడు. పట్టమహిషులు ఎంత ప్రయత్నించినా సీతలా ఎవరూ కూడా రూపాన్ని మార్చుకోలేకపోయారు. వారంతా ఆశ్చర్యపోయారు, ఇదేమిటి సీతలా మార్చుకోలేకపోతున్నాం, కారణమేమిటో వాళ్ళకి అర్థం కాల. సరే అప్పుడు వాళ్లే శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు, అయ్యా మేం సీతగా మా రూపాన్ని మార్చుకోలేకపోతున్నాం, మీరే ఏదైనా సూచన ఇవ్వండి, ఎవరు ఈ సీత రూపాన్ని ధరించగలరు అని శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు. అప్పుడు సరే రాధని పిలవండి, ఆమె ఏమైనా ఈ కార్యాన్ని నిర్వహించగలదేమో చూద్దామన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే వెంటనే రాధని అందరూ అర్థించారు. కోరగానే ఆమె వచ్చింది, చక్కగా సీతగా రూపాన్ని ధరించి శ్రీకృష్ణ పరమాత్మ పక్క నిలబడింది. ఆంజనేయుడు ద్వారక చేరుకున్నాడు. చేరుకునేసరికి తన ముందు శ్రీరాముడు సీతామాత ఇద్దరు దర్శనమిచ్చారు. చూసి చూడగానే పరమానంద భరితుడైపోయినాడు ఆంజనేయ స్వామి. అప్పుడు హనుమంతుడు తన సందిట్లో బిగించినటువంటి గరుడిని కాని సుదర్శన చక్రాన్ని ఇంకా వదిలిపెట్టలేదు. శ్రీరాముడు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ హనుమంతుడిని ఆశీర్వదిస్తూ, హనుమా నీ సందిట్లో ఏదో ఉన్నట్టుగా కనిపిస్తోందయ్యా అన్నాడు. అదేమిటి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు చాలా వినమ్రంగా, స్వామి అదా మరేం కాదులేండి, నేను గంధమాదన పర్వతం మీద కూర్చుని రామనామ జపం చేసుకుంటున్నాను, అప్పుడు చిన్న అల్పమైన పక్షి నాకు విఘ్నం కలిగించినందుకు దాన్ని ఉడిసిపట్టుకున్నాను, ఇదిలా ఉండగా ఓ చిన్న చక్రం కూడా నా దారికి అడ్డుపడి నన్ను గాయపరచడానికి ప్రయత్నించింది, దాన్ని కూడా ఈ రెండో సంకలా ఇరికించుకున్నాను స్వామి అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాముడిగా చక్కగా చిరునవ్వు నవ్వుతూ, హనుమా పాపం వాళ్ళిద్దరినీ విడిచిపెట్టవయ్యా, నువ్వు చేసిన ఈ పని నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు హాయిగా ఏ ఏకాంత ప్రదేశానికైనా వెళ్లి నీ జపతపాలు కొనసాగించుకోనాయనా అన్నాడు. రాముడు ఆజ్ఞ కదా. అంచేత హనుమంతుడు ఏం చేశాడంటే గరుడుని సుదర్శనాల్ని విడుదల చేశాడు. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని పాడుకుంటూ గంధమాదన పర్వతానికి తిరిగి వెళ్లిపోయాడు. తన వేగం గురించి గరుత్మంతుడు, తన ప్రభావాన్ని గురించి సుదర్శన చక్రము, తమ అందసందాల గురించి శ్రీకృష్ణుడి యొక్క పట్టమహిషులు ఎంతో గర్విస్తూ ఉండేవారు. ఈ సంఘటనతో శ్రీకృష్ణ పరమాత్ముడు వీరందరి గర్వాన్ని కూడా ఒక్క దెబ్బలో అణిచిపెట్టగలిగాడు. అంచేత అహంకారం కాని గర్వం కాని ఎవరికైతే ఉంటుందో వారి దగ్గరికి పరమాత్ముడు రాడని, వారి తన వారిపై తన అనుగ్రహాన్ని కురిపించడని ప్రత్యక్షంగా ఉద్ధవుడికి చెప్పినట్టే ఈ కథలో కూడా చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదిన సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధనతలకు సారాంశాన్ని మనం గ్రహించాలి. భగవద్గీతలో వారు ప్రవచించినటువంటి పరమాద్భుతమైనటువంటి వేదాంతాన్ని చాలా సులభమైనటువంటి మాటలలో భగవాన్ బాబా మనకు అందించారు. స్వామి విశ్వాసమే నీ శ్వాసగా ఉండాలి అన్నారు. అంతేకాకుండా అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞా పాలన ఈ మూడు విషయాలు ప్రతి భక్తులు కలిగి ఉండాలి. అచంచల విశ్వాసమంటే భగవాన్ శ్రీ సత్యసాయి భగవంతుడా అని ఎవరైనా మనం ప్రశ్నించినట్టయితే రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహ దేవతారమైనటువంటి స్వామి నా స్వామి అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి. నిరంతర చింతన 24 గంటలు సాయి 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 అనేటువంటి దివ్యనామస్మరణం చేయాలి. ఆజ్ఞాపాలన, స్వామి అనేకమైనటువంటి విషయాలు మనకు చెప్పారు. నిస్వార్థ సేవ, నిరంతర నామస్మరణ, ఇవన్నీ కూడా స్వామి చెప్పినట్టు ఒక్క విషయాన్నైనా సరే మనం ఆచరించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇవి పాటించినట్టయితే స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందా, ఎంత వేగంగా లభిస్తుంది, మనం ఆతృతపడుతూ ఉంటాం. మనకి దానికి ఒకే ఒక సమాధానం, భగవాన్ బాబా చెప్పినటువంటి సమాధానమే. భగవాన్ బాబా అంటారు, బంగారు నా అనుగ్రహం ఎంత వేగరంగా వస్తుందో తెలుసా, నేను చెప్పినవి పాటించినట్టయితే కిటికీ తీసిన వెంటనే సూర్యకిరణాలు ఎంత వేగరంగా నీ ఇంట్లో ప్రవేశిస్తాయో అంతే వేగంగా నా అనుగ్రహం లభిస్తుంది అని ఆశ్వాసన ఇచ్చినటువంటి వాడు భగవాన్ శ్రీ సత్యసాయి. అంత త్వరగా వారి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనం నిరంతర నామస్మరణ చేస్తూ స్వామి సాక్షాత్తు సర్వేశ్వరుడు సర్వజగద్రక్షకుడని విశ్వాసాన్ని పెంచుకుని స్వామి యొక్క సేవా కార్యక్రమాల్లో నిరంతరము పాల్గొంటూ వారి అనుగ్రహానికి మనమందరం పాత్రులవుదాం. భగవాన్ బాబా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తన బిడ్డలందరిపైన, ఈ విశాల విశ్వంపైన తన యొక్క దివ్యానుగ్రహాన్ని కురిపించి సుఖశాంతులతో సౌభాగ్యంతో వర్ధిల్లేలా ఆశీర్వదించాలని భగవాన్ బాబా యొక్క పాదారవిందాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సాయిరాం.
ప్రకాశ్రావు గారు ఇంత చక్కని ప్రసంగాన్ని మా అందరికీ అందించినందుకు మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. శ్రోతలందరూ చక్కగా విన్నారు కదూ. ఈరోజు ఉదయం సాయి కుల్వంత్ సభామండపంలో కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా మనందరం విన్న స్వామి దివ్యోపన్యాసంలో జ్ఞానము భగవంతుని ఎదుటకు మాత్రమే తీసుకువెళ్లవచ్చు, కాని భక్తుని యొక్క భక్తి స్వయంగా భగవంతుని హృదయానికి చేర్చుతుంది అన్న విషయాన్ని స్వామి బోధించారు. కనుక మన కార్యక్రమంలో ఇప్పటి వరకు విన్నట్లు నిశ్చలమైన భగవత్ విశ్వాసంతో మనలోని భక్తిని పెంపొందించుకుని ఆ సాయికృష్ణుని ప్రేమకు మనందరం పాత్రులం కావాలని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్ష రక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూనై ఉండండి. జై సాయిరాం.